జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
బయట జరిగే ప్రతిదాని గురించి అంతగా చింతించడం వదిలివేయండి. మీ ఆర్థికాలు, మీ పిల్లలు, మీ పొరుగింటి వారు, మీ లోపల ఏం జరుగుతుంది? క్రీస్తు నాలో ఉన్నాడు. మృతుల్లోంచి క్రీస్తుని లేపిన అదే శక్తి నాలో నివసిస్తుంది. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. చూడండి, నిన్న ఒక సిరీస్ మీద పని మొదలు పెట్టాను. దాని పేరు కూర్చుని నిల్చుని నడిచి పరిగెత్తడం, కూర్చోవడం దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళడం, నిల్చోవడం మీ పదోన్నతి కొరకు నిరీక్షించేప్పుడు విశ్వాసంలో బలంగా ఉండడం, శత్రువుకి వ్యతిరేకంగా బలంగా ఉండడం. ఎందుకంటే మీరంటే అతనికి ద్వేషం. మీ జీవితంలోని ఏ ఏరియాలోనూ మీరు అభివృద్ధి చెందకూడదు అంటాడు. నడవడం దేవునితో, లోకంలోనికి నడిచి వెళ్ళడం. మీరు ఇక్కడ నేర్చుకునే విషయాలు చర్చిలో, మనం ఏదో ఊరికే చర్చికి వెళ్ళి తిరిగి వెళ్ళడం, వెళ్ళి అక్కడికి వెళ్ళినట్లు ప్రవర్తించకూడదు. ఇలా చెప్పే ఒక అద్భుతమైన వచనం ఉంది, మనము క్రీస్తుకు రాయబారులము. అయితే యాంప్లిఫైడ్ చెప్పేది నాకు ఇష్టం, మనం దేవుని యొక్క వ్యక్తిగత ప్రతినిధులము. అది ఆలోచించండి, మీరు దేవుని యొక్క వ్యక్తిగత ప్రతినిధులు. తర్వాత చెప్తుంది ఏమనంటే, మీ ద్వారా దేవుడు లోకానికి తన మనవి చేస్తున్నాడని. ఎంత పెద్ద బాధ్యత, ఎంతటి సదవకాశం. అందుకని మనకున్న అతిపెద్ద పని మనం తిరిగి జన్మించిన తర్వాత ఏమిటంటే, బైబిల్ చెప్పేది తెలుసుకోవడం. ఎందుకంటే అది దేవుని చిత్తం, అది మన జీవితానికి మార్గదర్శనం. తర్వాత లోకంలోనికి వెళ్ళి దాన్ని జీవించడం. కేవలం ఒక బంపర్ స్టికర్ లేదా మెడ చుట్టూ ఒక సిలువ సరిపోదు. మనం బయట లోకంలోనికి వెళ్ళి దాన్ని మనం నడవాలి. కనుక ఈరోజు దేవునితో మన నడకను గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్రత్యేకంగా విశ్వాసంతో నడవడం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కేవలం ఆ ఒక్క విధానంలోనే మనం దేవుని విశ్రాంతిలో ఉండగలము. నాకు తెలియదు మీరు గుర్తించారా అని, దేవుని విశ్రాంతి అనేది ఎంత ముఖ్యమైనదో అని. నేను చెప్పగలను, గతంలో ఎంతో విసిగిపోయిన క్రైస్తవురాల్ని తర్వాత ఎంతో శాంతంగా ఉండి నా రోజులను ఆనందిస్తాను. ఎప్పుడైనా విసుగు మరియు హీనంగా ఉండడం కంటే నేను శాంతినే ఎప్పుడు కోరుకుంటాను. బహుశా మీరు ఈరోజు ఇక్కడకు మీతో మీరు విసిగిపోయి వచ్చారేమో. ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండడానికి ఎంతో కష్టపడి ట్రై చేసుంటారు, ప్రతిసారి ఓడిపోతున్నారో. ఒకటి చెప్తా, ఈనాటి సందేశం మీ కొరకే. మీరు మీ కుటుంబంతో విసిగిపోయారేమో, బహుశా మీ యవనస్తులైన పిల్లలతో, మీ ఆర్థిక విషయాలతో విసిగిపోయారేమో. దేవుడు పిలుపునిచ్చేది విసిగిపోవడానికి కాదు, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడానికే. దేవుని విశ్రాంతిలో ఉండే ఒకే ఒక మార్గము, నేను అంతరంగంగా ఉండడం గురించి చెప్తున్నాను. మన చుట్టూ ఎటువంటి తుఫాన్లు చెలరేగుతున్నా మన లోపల శాంతి ఉంటే జీవితాన్ని ఆనందించగలము. చూడండి, మనము విశ్రాంతిని కొనసాగించే ఒకే ఒక విధానము కేవలం దేవుణ్ణి నమ్మడం. లాజరు విషయంలో మరియా మరియు మార్తలు యేసు వద్దకు వచ్చినప్పుడు లాజరు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. ఆయన మరో రెండు రోజులు నిరీక్షించాడని, అతను సహాయం చేయడానికి వెళ్లే ముందు ఆయనకు అతని జబ్బు విషయం తెలిసిన. అసలైతే ఇలా చెప్తుంది, ఆయన మరియా మార్తలను కూడా ప్రేమించాడని మరో రెండు రోజులు నిరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, మనల్ని సరిగ్గా మనం కోరుకున్నప్పుడు విడుదల చేయడు. ఎందుకంటే మన సమస్య ఎంత హీనంగా అవ్వాలనుకుంటాడంటే, మనకు పదోన్నతి వచ్చినప్పుడు ఎంతో కృతజ్ఞతగా ఉండడానికి. ఆమేన్. ఆయన, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని చెప్పాను. విశ్వాసులు ఏం చేయాలి? నమ్మాలి. మనం చూడని దాన్ని మనం నమ్ముతాం. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకును రుజువై ఉన్నది. విశ్వాసం అంటే అది మీ మనసులో ఉంటుంది మీ పరిస్థితుల్లో పొందడానికి ముందు. అయితే నిజంగా దేవుణ్ణి నమ్మి విశ్వసించితే నిజంగా అది పొందదగినంత మంచిదే అవుతుంది. ఇప్పుడు పాత నిబంధన క్రింద ధర్మ శాస్త్రపు నియమం, వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశం కలిగింది. అయితే చాలా కొద్ది మందే, దాదాపు వారిలో ఎవరూ చేయలేదు. బైబిల్ చెప్తుంది అది వారి అపనమ్మకం వల్లనే అని. కనుక ఇంకా నిలిచి ఉండగా హెబ్రీ 4 చెప్తుంది, ఈనాటికి ఇప్పుడు కూడా ఈరోజు ఒకవేళ మీలో ఎవరికైనా దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆశీర్వాదమును పొందకుంటే ఆ వాగ్దానము ఇప్పటికీ మీకు ఉంది. మీరు ఎవరైతే ఇక్కడికి విసిగిపోయి వచ్చారో వాళ్ళు దేవుని విశ్రాంతిలోనికి తిరిగి వెళ్ళగలరు. మీరు కానీ అర్థం చేసుకుంటే ఆత్మ యొక్క శక్తి ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, అప్పుడు మీరు జీవితంలో ఎన్నడూ విసిగిపోని చోటుకు వచ్చి జీవించగలరు. ఇప్పుడు మనం అప్సెట్ అయి విసిగిపోతాం, కానీ మనం అలా ఉండని అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు గుర్తిస్తే దేవుని విశ్రాంతి నుంచి బయటకు వచ్చారని, ఎంత త్వరగా వచ్చారో అంత త్వరగా లోపలికి వెళ్ళిపోగలరు. ఒక చిన్న నిర్ణయం చేసుకుని నేను దీన్ని గురించి చింతిస్తూ జీవించను, దేవుణ్ణి నమ్ముతాను, నీపై కోపంగా నేను ఉండను, నిన్ను క్షమించి నేను దేవుణ్ణి నా మార్గదర్శకునిగా ఉండమంటాను. కమన్ ఆశ్చర్యం, ఎంతమందికి ఎవరి మీదో కోపం ఉంది ఈరోజు? దేవుడు మన దిక్సూచి. ఓ మై గాష్, ఎన్నేళ్ళు నా తండ్రి నన్ను అబ్యూస్ చేసినందుకు ఆయన్ని ద్వేషించాను. పెరుగుతున్నప్పుడు అది నాకేమీ చేయలేదు, ఆయన్నే గాయపరచలేదు. తెలుసా, మీ కోపం ఉన్నవారంతా మీరు కోపంగా ఉన్నందుకు వారిని గాయపరచడం లేదు. వాళ్ళు బయట హాయిగా గడిపిస్తున్నారు, కేర్ కూడా చేయరు, గాయపడుతున్నది మీరే. అందుకని ప్రజల్ని క్షమించమని దేవుడు చెప్పినప్పుడు అది మనకు సహాయమే. కోపంగా ఉంటే దేవుని విశ్రాంతిలో ఉండలేరు. దేవుని విశ్రాంతిలో ఉండలేరు ఒకవేళ చింతిస్తూ విసిగిపోయి ఉంటే. దేవుడు మాత్రమే జరిగించగలిగినవి మీ జీవితంలో మీరు జరిగించేవి ట్రై చేస్తుంటే. కమాన్, మీకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఏమిటి? ఇప్పుడు ఎవరి మీద పనిచేస్తున్నారు? కుమ్మరి చక్రం మీద ఎవరున్నారు వాళ్లను వదిలివేస్తే ఇష్టపడేవారు? ఎప్పుడూ ఎవరో ఒకరు నా ప్రాజెక్టుగా ఉండేవారు, ఎక్కువగా అది డేవే. అయితే మా పిల్లలు కూడా, అంటే నాకు పిచ్చెక్కించే పిల్లలు ఉన్నారని అనుకునేదాన్ని. చూడండి, నాకు 4 పెద్దవారైన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అందరూ మా పనిలోనే ఉన్నారు. మా ఇద్దరు అబ్బాయిలు ముందుగా పరిచర్యను మరియు పరిచర్య లాజిస్టిక్స్ని నడిపిస్తున్నారు. మా ఇద్దరు అల్లుళ్ళు మా కోసం పనిచేస్తున్నారు. ఇక మా అమ్మాయిల్లో ఒకరు పెరిగేప్పుడు నిజంగా పిచ్చెక్కిస్తుంది అనుకున్నా, అంత చిత్తడిగా గందరగోళంగా ఏది సరిగ్గా చేసేది కాదు. బహుశా మీరు ఈ స్పీచ్ని వినే ఉంటారు, నువ్వు కానీ నా ఇంట్లో ఉండాలంటే. కమాన్, మీ పిల్లల్ని ఎప్పుడైనా అలా అంటారా? నువ్వు కానీ నా ఇంట్లో ఉండాలంటే నువ్వు ఆ పని చేయకూడదు. ఏదేమైనా వాళ్ళు చేస్తారు. అవునా? ఆమె అంతా గందరగోళంగా ఉండేది, అయితే ఇప్పుడు నన్ను చూసుకుంటుంది. అంటే ఆమె, చూడండి, మా ఆర్థిక విషయాలను చూసుకోవడంలో మాకు సహాయం చేస్తుంది. ఆమె అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తుంది, నన్ను క్రమంలో పెడుతుంది. ఆమె పెరిగేప్పుడు అసలు ప్రతి ఉదయం తను ఎక్కడుందో తనకే తెలిసేది కాదు. అందుకని మీరు విసిగిపోతున్న ఈ విషయాలన్నింటిని గురించి మీరు కానీ దేవుడిని నమ్మితే. కమాన్, మీరు జీవితాన్ని ఆనందించడానికి ఒకే ఒక మార్గం దేవుడిని నమ్మడం. మీకు విషయం చెప్తాను, దేవుణ్ణి గాని నమ్మితే వయస్సు నెమ్మదిగా వస్తుంది నమ్మనప్పటికంటే. దేవుణ్ణి నమ్ముకుంటే మీరు 40 ఏట 60 ఏళ్ల వారిగా కనిపిస్తారు. అయితే దేవుణ్ణి నమ్మితే 70 ఏళ్ళు వచ్చినా 50 లానే కనిపిస్తారు. ఆమేన్. దేవుకి కొన్ని నెలలు 80 వస్తాయి. ఆయన ఎలా ఉంటారంటే బహుశా 65 ఏళ్ల వల్ల ఆయన దేని గురించి చింతించరు. మీకు డేవ్ అంటే ఇష్టమైతే పర్వాలేదు, ఇష్టం లేదా ఆయన అంటే అది ఓకే, తనంటే తనకిష్టం. ఎంత సంతోషంగా ఉండగలరో ఉంటారు. నిజాయితీగా నిజంగా ఎంతగా చింతిస్తే అంత త్వరగా మీ శరీరం వయసుని చూపిస్తుంది, అలాగే మీ ముఖము. ఈరోజు ప్రార్థిస్తున్నాను ఏమనంటే, ఎవరైనా ఒక్కరు కాదు కొంతమంది. ఇక్కడి నుంచి వెళ్లి దీన్ని అర్థం చేసుకుని ఇలా అనాలి అని, అదంతే ఇకపై విసుగు చెంది లేదా దుఃఖంలో గాని అప్సెట్ అయి జీవితాన్ని జీవించను, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించబోతున్నాను. హెబ్రీ చెప్తుంది, నమ్మిన వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు అని. పాత నిబంధన క్రింద ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అతను ధరించిన వస్త్రానికి చివర చిన్న గంటలు మరియు దానిమ్మ పళ్ళు కొట్టి ఉండేవి. అందులో ఒక ఉద్దేశం ఉంది, ఎందుకంటే ఏ నిబంధన క్రింద వాళ్ళు నివసించారో అది కార్యముల నిబంధన కనుక. అందుకనే అతడు అతి పరిశుద్ధ స్థలములో ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఉన్నంత సమయం వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి చేసినవి రక్తాన్ని జల్లడం, ఈ వేర్వేరు పనులన్నీ ప్రత్యేకంగా ఇక్కడ అడగడం. అది అతని వస్త్రం క్రింద ఉన్న చిన్న గంటల చప్పుడు బయట ఉన్న ప్రజలకు వినిపించేవి. అతని కాలి మడిమకు ఒక తాడు కట్టబడి ఉండేది. నేనేమి కథ అల్లడం లేదు, ఇది నిజం. బయట ఉన్న ప్రజలు ఆ తాడు చివరిని పట్టుకుని ఉండేవారు. ఒకవేళ గంటల చప్పుడు ఆగిపోతే వాళ్లకు తెలిసేది అతను ఏదో తప్పు చేసినందున మరణించి ఉంటాడని. వాళ్ళు లోపలకు వెళ్ళకూడదు కనుక కేవలం ప్రధాన యాజకుడే లోపలికి వెళ్ళగలడు. అది ఏడాదికి ఒకసారే వాళ్ళు ఆయన్ని తాడుతో బయటికి లాగేవారు. పరిశుద్ధ స్థలములో ఎటువంటి ఆసనం ఉండేది కాదు. పాత నిబంధన క్రింద విశ్రాంతికి చోటే లేదు, ఎందుకంటే అదంతా కార్యాలు 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 కార్యాలు. మై గాష్, యేసు మన కొరకు ఏం చేశాడు? దేవాదాయ చూపు. ఆయన ఇలా అన్నప్పుడు యూదులకు అది ఎటువంటి శుభార్త అయి ఉంటుంది? సమాప్తమైంది అని, సిలువు మీద ముగిసిపోయినది, అయిపోయినది. నా సందేశాల్లో ఒక దానిలో చెప్పాను, క్రైస్తత్వం ఒక చేయడంతో మొదలవదని, సమాప్తమైన దాంతో మొదలవుతుంది. క్రీస్తులో మనం ఎవరమో తెలుసుకోవాలి. ఆదాము భూమి మీద మొదటి రోజు పని రోజు కాదు, విశ్రాంతి దినము. అతడు ఆరవ రోజున సృష్టించబడ్డాడు, ఏడవ రోజు విశ్రాంతి దినము. దేవుడు ఏడవ రోజును ఆశీర్వదించి ఆ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఆదాము విశ్రాంతితో ఆరంభించాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది, పనితో మొదలు పెట్టలేదు. మనము దాన్ని గుర్తించాలి. ఏమనంటే మనల్ని మనము మార్చుకోవడానికి బాగా శ్రమించాలని దేవుడు మనకు పిలుపునివ్వలేదని. అప్పుడు నిజంగా మంచిగా ఉండడానికి మనం ఆయనతో సంబంధాన్ని పొందాలంటాడు. తర్వాత మంచిని చేయాలనే విషయం ఆయనతో ఉన్న ఆ సంబంధం నుంచి పొంగి పొరలొస్తుంది. మనం నిజంగా మంచిగా ఉండడానికి ట్రై చేసినందున అది రాదు, లేదా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేసినందున. చూడండి, యేసు మన ప్రధాన యాజకుడు. ఆయన తన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఏదేమైతేనే ఆయన మానవ రూపాన్ని ధరించి వచ్చాడు కనుక మనం అనుభవించేవన్నీ ఆయనకు తెలుసు. మన ప్రధాన యాజకుడు హెబ్రీ 4 చెప్తుంది, మన బలహీనతలు ఎందు సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వల్లే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనం వెళ్లే ప్రతి శోధన ఆయనకు తెలుసు. మనం అనుభవించే అవే వాటిని ఆయన అనుభవించాడు, అయితే ఎన్నడూ పాపము చేయలేదు. కనుక ఆయన చివరి త్యాగం చేశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పైకి ఆరోహణమైనప్పుడు, దీన్ని అర్థం చేసుకోండి, ఆయన కూర్చున్నాడు. బైబిల్ ఎక్కువగా ఎందుకు ఆయన కూర్చుని ఉన్నాడని చెప్తుందన్న దానిలో నాకు ఆసక్తి మొదలైంది. సింహాసన ఆసీనుడై ఉన్నవానికి బహుశా అది యూదా ప్రజలకు ఎంతో ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది మనకు చెప్పిన దానికంటే. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు మీకు వివరించి చెప్పగలన, పాత నిబంధన క్రింద అతి పరిశుద్ధ స్థలములో ఎటువంటి ఆసనము లేదు, వారు విశ్రాంతి చెందడానికి చోటు లేదు, విశ్రాంతే లేదు. కానీ ఇప్పుడు యేసు కూర్చుని ఉన్నాడు. బైబిల్ ఇలా చెప్పినప్పుడు ఆయన కూర్చుని ఉన్నాడని దాని అర్థం అది ఎలా ఉండి ఉంటుందంటే, మనం ముందుగా హల్లెలూయా పాట పాడినట్లుగా, హల్లెలూయా 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 హల్లెలూయా, ఆయన కూర్చున్నాడు, సమాప్తమైనది, హల్లెలూయా హల్లెలూయా, ఒక క్రైస్తవురాలుగా ఆనందించగలను. ఇప్పుడు నేను సింగర్ని కాదు కనుక అందుకనే వాళ్ళు నాకు ఇక్కడ మైక్ని ఇవ్వలేదు. అయితే మంచి వార్త, అంతకంటే మంచి వార్త ఎఫ్సి 2:6 ఉంది. ఇలా చెప్తుంది, క్రీస్తు యేసునందు పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. క్రీస్తులో ఉండడం అంటే ఆయనకున్నదంతా మనం పొందుతామన్నది మీరు గుర్తిస్తారా? ఇప్పుడు మనం క్రీస్తులో కూర్చుని ఉండి లాభకరమైన చోటు నుంచి మన జీవితాలను జీవించగలము. అంటే అర్థం, మనం చేసే ప్రతిదీ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించి చేయగలము. దేవుడు మనకిచ్చే విశ్రాంతి అసాధారణమైన విశ్రాంతి. అదేదో పని నుంచి విశ్రాంతి కాదు, కానీ పనిలో విశ్రాంతి. వేరుగా చెప్పాలంటే, ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పటికీ ఇది నేను చేయడం మొదలుపెట్టి 3 సార్లు చేశాను, అందుకని నా శరీరం అలసిపోయి ఉంటుంది, కానీ నా అంతరంగ పురుషుడు నూతనీకరించబడ్డాడు. నేను చేసేదాన్ని చూడండి, లోపల పూర్ణ జీవంతో ఉన్నాను. నా బాహ్య పురుషుడు కొంచెంగా అలసిపోయినట్లు, నా ఇంటికి వెళ్ళేప్పటికి అలసిపోతాను. రాత్రి భోజనం చేసేప్పటికి ఎలా అంటే, కానీ లోపల, కమాన్ సంఘమా, మీకు లోపలగానే అర్థమైతే, ఆ గీతం లోపల అర్థం చేసుకుంటే, అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా బాహ్య పురుషుడు రోజు రోజుకు నశిస్తున్న అంతరంగ పురుషుడు నూతనీకరించబడుతున్నాడని. ఆమేన్. కొన్ని నెలల్లో నాకు 77 వస్తాయి. లోపల నేను ఎంతో జీవంతో ఉన్నాను. ఆమేన్. లోపల, అది మీ లోపల జరుగుతున్నదే మీలో ఉంది. బయట జరిగే ప్రతిదాని గురించి అంతగా చింతించడం వదిలివేయండి. మీ ఆర్థికాలు, మీ పిల్లలు, మీ పొరుగింటి వారు, మీ లోపల ఏం జరుగుతుంది? క్రీస్తు నాలో ఉన్నాడు. మృతుల్లోంచి క్రీస్తుని లేపిన అదే శక్తి నాలో నివసిస్తుంది. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. అయితే ప్రతిదీ కూర్చుని ఉన్న దృష్టికోణం నుంచి చేయవలసి ఉంటుంది. మైక్ మీరు పైకి వస్తారా? ఇది నేనే చేసేదాన్న, అయితే ఇప్పుడు అవన్నీ చేసే వయసు కాదు. పడుకోండి బ్రదర్. చూసారా నాకెంత శక్తి ఉందో? ఆల్ రైట్, క్రీస్తు వద్దకు వచ్చే ప్రతి వ్యక్తి ఈ దశలోనే వస్తాడు. అయిపోయింది, చేసేసాను, అయిపోయింది, ఇకపై జీవితంలో ఏం చేయలేను, ఏమీ చేయలేను, యేసు నువ్వు నాతో ఏమైనా చేయగలిగితే ఇదిగో ఇక్కడ ఉన్నాను. చూడండి, మనం కానీ అలానే ఉండగలిగితే మంచిగా ఉంటుంది. అంటే అలా కాదు, కానీ దాని అర్థం ఆ వైఖరి కలిగి ఉండడం. దేవా ఇది చేయలేను, కానీ నువ్వు చేయగలిగితే ఇదిగో నేను. మీరు ఒక బిడ్డను గురించి ఆలోచిస్తే ఇలానే మొదలు పెడతారు. బేబీ క్రిస్టియన్స్ అలా మొదలు పెడతారు. అదొక సమస్య కాదు, కానీ మీరు రాజ్యంలో 30 ఏళ్ళుగా ఉండి ఇంకా పడుకునే ఉంటే సమస్య ఉన్నట్లే. కనుక ముందుగా బిడ్డ నేర్చుకునేది ఎలా కూర్చోవాలి అన్నదే. కనుక పాస్టర్ మైక్ మీరు కూర్చుంటారా? ఆల్ రైట్. ఇప్పుడు బిడ్డలకు గర్వంగా ఉండదా కూర్చోవడం నేర్చుకున్నామంటే? అంటే అది పెద్ద విషయం. అందుకని క్రైస్తవుల వృత్తిలోని మొదటి ఆర్డర్ క్రీస్తులో ఎలా కూర్చోవాలో నేర్చుకోవడము. కమోన్, ఈరోజు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోండి, నా వైపు అలా చూడకండి. తరువాత ఒక్కసారి కూర్చోవడం నేర్చుకుంటే నిల్చోగలుగుతారు. కానీ ఇప్పుడు శత్రువుకి వ్యతిరేకంగా నిల్చోగలరు? శోధనలు శ్రమలు వచ్చినప్పుడు బలంగా నిల్చోగలుగుతారు, విశ్వాసంలో నిల్చుంటారు. అయితే పడుకుని నిల్చునే వరకు వెళ్ళలేరు, అది సాధ్యం కాదు. ముందు మీరు నేర్చుకోవాలి ఎలా కూర్చోవాలో. సరే అనుకుందాం, ఒక క్రైస్తవుడిగా మీరు నడుస్తున్నారని అంటే, మా కోసం కొంచెం నడవండి, మీరు ఒక క్రైస్తవుడిలా నడుస్తున్నారు అనుకుందాం. బాయ్ గందరగోళం చేశారు, పాపం చేసి క్రింద పడిపోతారు. ఓకే, ఇప్పుడు ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈయన తిరిగి లేవలేరు, ముందు మళ్ళీ తిరిగి కూర్చోనంత వరకు. కమాన్, అర్థం చేసుకోండి. కనుక దాని అర్థం ఏమిటంటే, మీరు గందరగోళం చేసి పాపం చేసినప్పుడు, మీరు తిరిగి లేచి దేవునితో మీ నడకను తిరిగి మొదలు పెట్టినప్పుడు, మీరు మళ్ళీ దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళాలి. కమాన్, కమాన్, ఆన్, కమాన్. దాని అర్థం, ఎప్పుడు మీపై మీరు కోపంగా ఉండకూడదు, ఎందుకంటే మీరు క్రైస్తత్వం యొక్క పరిపూర్ణమైన మాదిరి కారు. ఓకే, మీరు నడవండి. ఇప్పుడు మీ పరుగును పరిగెత్తండి బ్రదర్. ఆల్ రైట్. చూడండి, నాకు ఆలోచన అంటే ఇష్టం. మీరు నడవడం మొదలు పెట్టగానే ఒక విశ్వాసిగా దేవుని కోసం పనులు చేస్తున్నారు, భూమి మీద ఆయనకు ప్రతినిధిగా ఉన్నారు, విశ్వాసంతో నడుస్తున్నారు, ప్రేమలో నడుస్తున్నారు, క్రీస్తు నడిచినట్లుగా నడుస్తున్నారు. మీరు ఇంకా తప్పులు చేస్తే అవిశ్వాసగా నడిచినట్లుగా ఇకపై నడవరు. ఇది ఒక బోధకుడు చెప్పినట్లుగా మీకు అనిపించకపోవచ్చును, అయినా ఓకే, ఎందుకంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. మీకు తెలీదు చప్పట్లు కొట్టాలా వద్దా అని నేను ఓకే అన్నప్పుడు. మీరు మూగ విషయాల వద్దకు సంకల్పంతో వెళ్లమని చెప్పడం లేదు, కానీ చెబుతున్నది ఏమిటంటే మీరు తప్పులు చేసినప్పుడు నిజంగా చేయవలసినదంతా ఇలా చెప్పడమే, నన్ను క్షమించు, చేసింది ఒప్పుకోండి, సహాయం చేయదేవా, అయితే మీరు మళ్ళీ ఎన్నడూ చేయమని దేవునికి మాట ఇవ్వకండి, ఎందుకంటే మళ్ళీ చేస్తారు. అలాంటి విషయాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. ఓ దేవా, నువ్వు నన్ను క్షమిస్తే ఒట్టు ఇంకెన్నడు చేయను. చేస్తారు. మీరు ఇలా అనండి, దేవా నన్ను క్షమించు, ప్రార్థిస్తున్నా మళ్ళీ ఎన్నడూ చేయకూడదని, అయితే బహుశా చేస్తావు. ఒకవేళ చేస్తే దేవునికి స్తుతులు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు ఇది అయిపోయేంత వరకు నువ్వు నాతో ఉంటావని. చూడండి, దేవుడు ఎన్నడూ మిమ్మల్ని వదిలివేయడు. మనకు క్రీస్తులో న్యాయం తీర్చబడింది. దాని అర్థం తెలుసా? మనం ఎన్నడూ పాపమే చేయనట్లు నీతిగా చేయబడ్డాం. కమాన్, మీపై మీరు కోపంగా ఉండడం చూసి అలసిపోయే ఇకపై వద్దు. మీకు బ్రేక్ నిచ్చుకోండి. యేసు చివరి త్యాగాన్ని చేశాడు. ఇంకెన్నడూ ఎలాంటి త్యాగమో అవసరం లేదు. లేదసలు మీ పాపాలకు వెల చెల్లించినట్లుగా మీ నేరాభావం ఆయనకు అవసరం లేదు. కమాన్, ఈరోజు ఒక్కరైనా విడుదల పొందాలి. కేవలం ఒక్కరు ఈరోజు విడుదల పొందగలిగితే ఇంటికి సంతోషంగా వెళ్తాను. అయితే ఒకరికంటే ఎక్కువ కావాలి. సరే, నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ప్రత్యేకంగా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా నా నేరాభావపు సంచి ఉంటుంది. నేను వెనుక పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాను. నెమ్మదిగా విషాదకరంగా షాప్లోకి నడిచి వెళ్ళాను. తెలుసా, మీ గురించి మీరు చెడుగా ఫీల్ అయితే నిజంగా మిమ్మల్ని మీరు కొట్టుకోగలరు. పరిశుద్ధాత్మ ఇలా అండం విన్నా, జాయిస్ ఈ పాపాన్ని ఎలా జయించాలని ప్లాన్ వేసుకున్నావు? నాకు జవాబు తెలుసు అన్నాను. ఓ యేసు, నా కొరకు మరణించినప్పుడు చేసిన త్యాగాన్ని స్వీకరిస్తాను. వెంటనే పరిశుద్ధాత్మ నుంచి విన్న విషయం, ఆ అయితే అలా ఎప్పుడు చేస్తావు? ఎంతమందికి తెలుసో యేసు మీ పాపాలకై మరణించాడని? మీ పాపాలకు ఆయన వెల చెల్లించాడని నమ్ముతారు? ఆల్ రైట్, సరే, మీరిప్పుడు దాన్ని స్వీకరించి మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు. కమాన్, ఎవరైనా ఈరోజు విడుదల కావాలి. మీలో కొంతమంది ఇంకా 10 ఏళ్ళ నుంచి విషయాలు మోస్తూ ఉన్నారు. 10 ఏళ్ల క్రితం చేసిన వాటికై ఇప్పటికీ చెడుగా ఫీల్ అవుతున్నారు. అది మీకు సహాయం చేయడం లేదు, దేవునికి కూడా.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.